विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तभकमकरान्दस्रुतिधिनी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुरलिपुवराभस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय శ్రీకృష్ణాయ వయం నమః. అందరూ చెప్పండి, కృష్ణం వందే
వందే
జగద్గురు
జగద్గురు.
శ్రీకృష్ణ పరమాత్మ తలుచుకుంటే ముందు మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది. మానసిక శాంతి లభించిన వాడు నిశ్శబ్దంగా ఉంటాడు. మనం మాట్లాడుతున్నామంటే జగద్గురుడైన కృష్ణుడికి అపచారం చేసినట్టు అవుతుంది. ఎప్పుడు మాట్లాడుతుంటే అంటే సర్వకాల సర్వస్థులు మాట్లాడకుండా ఉంటే మళ్ళీ అది ప్రమాదం. అటువంటి వాడిని మోగవాడు అంటారు. ఎప్పుడు మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటే మోగవాడు. అలా కాకుండా సభలలో భగవత్ సంబంధ కార్యక్రమాలలో రణగుణధ్వని చేస్తే అటువంటి వాడు మళ్ళీ గురుద్రోహి అని గొరవపడతాడు. అందుకనే పూర్వకాలంలో ఎక్కడైనా ప్రవచనాలు జరుగుతున్నా లేదా ఏదైనా మంచి హరికథలు లాంటివి జరుగుతున్నా కృష్ణం వందే జగద్గురుం అని కృష్ణుడిని తలుచుకొని అప్పుడు ఆ కార్యక్రమం మొదలుపెట్టేవారు. సమస్త లోకాలకి గురువు కృష్ణుడండి. గురువులు వాళ్ళ శిష్యులకి మాత్రమే గురువులైతే వాళ్ళు ఎవరు గొలవపడతారు? లౌకిక గురువులు అని గొలవపడతారు. జగద్గురువులు అంటే ఏమిటనమాట, వాళ్ళు కేవలం వాళ్ళ శిష్యులకే కాకుండా ప్రపంచంలో అందరికీ గురువులే. ఈ భూమండలమే కాక ఈ చరాచర జగత్తులలో ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాణులు ఉన్నారో వారందరికీ పనికొచ్చే మాటలు చెప్పేవాళ్ళని జగద్గురువులు అంటారు. అందుకే కృష్ణుడిని జగద్గురువు అన్నాం. ఆది శంకరాచార్యులు వారి జయంతి రోజు మనకి పంచమి తిథి నాడు ఆయన పుట్టాడు వైశాఖ మాసంలో. అందువల్ల ఆయన పుట్టినరోజు పండుగ కూడా అమెరికాలో వీరంతా ఎంతో శ్రద్ధతో, నాకు ఎప్పుడు ఈ స్టేట్ పేరు అయోమయం కిందే ఉంటుంది, అయోవా అని చెప్తూ ఉంటారు కనుక అయోవా గుర్తుకొచ్చింది. ఈ డెమాయన్లో ఈ ఆలయంలో అయోవా నగరంలో కూడా ప్రతిరోజు సాయంకాలం దాకా వీరంతా జగద్గురువైన ఆది శంకరాచార్యుల వారిని భక్తితో తలుచుకుంటున్నారు. ఆయన జగద్గురువే. రామానుజాచార్యులు వారు వారు జగద్గురువులు అని గొరవపడతారు. వీళ్ళని జగద్గురువులు ఎందుకు అంటున్నాం, తక్కిన వాళ్ళు ఎందుకు అనలేదంటే వాళ్ళు చెప్పే మాట వారికి వీరికారు కాకుండా అందరికీ పనికొస్తుంది. కొందరు వాళ్ళని గురువు కాదని తిరస్కరించినా వాళ్ళకు వచ్చే నష్టం లేదు. ఎందుకని, ఇప్పుడు కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో ఉన్న సారాంశం ఆ మతం ఈ మతం అని కాకుండా ఆచరించిన వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అలా కాకుండా కొద్ది మందికి మాత్రమే ఉపయోగపడి తక్కిన వాళ్ళకి వినాశనం కలిగిస్తే అప్పుడు ఆ చెప్పిన దాన్ని హితోపదేశము అనరు, ఆ చెప్పిన వాడిని జగద్గురువు అనరు. మీరు చూడండి, భగవద్గీతలో ఉన్న సారాంశం ఇప్పుడున్న వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది, పూర్వం వాళ్ళకంటే కూడా. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళంతా హడావిడిగా పరిగెత్తుకు పోతున్నారు కనుక ప్రొద్దున ఎప్పుడు లేస్తారో తెలియదు, ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు, అసలు ఏం తింటున్నారో తెలియదు. పాప అలా టిక్ టిక్కర్ కంప్యూటర్ చూస్తే ఆవిడ ఏదో పెడుతుంది, అదృష్టం బాగుంటే ఆవిడ పెడుతుంది, లేకపోతే వీడియో తెచ్చుకుని అక్కడ వాయించుకుని తింటాడు, వేయించుకుని తింటాడు. ఆ వేయించుకుని తింటున్నది లోపల పెడుతూ ఉండగా అది ఏమవుతుందో తెలియటం లేదు. హఠాత్తుగా కాసేపు అయ్యాక పాప ఒక ఆయన టిష్యూ పేపర్ తినేశాడు. ఆ కంప్యూటర్ దగ్గర కూర్చున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. పాపం ఆవిడేమో మిరపట్టు వేసింది. ఆవిడ చాలా ఉత్తమురాలు, చాలా పతివ్రత, మీ అయోవా స్టేట్లో ఉన్న స్త్రీమూర్తి అనమాట ఆవిడ. అందుకని భర్త గారు అలసిపోయి ఆఫీసు నుంచి రాగానే చక్కగా వేయించిన మిరపట్టు పెడితే ఈయన ఆ కంప్యూటర్ చూస్తున్న హడావుడిలో మిరపట్టు అనుకుని, మిరపట్టుతో పాటు మిరపట్టు తిన్నాక చెయ్యి కడుక్కోకుండా తుడుచుకోవడం అలవాటు కదా మనకి, అందుకని అక్కడ టిష్యూ పేపర్ ఇష్యూ చేస్తే అత్తిరేసాడు ఆయన. అట్లు పక్కన ఉన్నాయి, పేపర్లు లేవు. అందుకని ఆవిడ వచ్చి, ఏమండి ఏమిటి అట్లు ఇలాగే ఉన్నాయండి, 4 అట్లు తిన్నాను అన్నట్టే. ఆవిడ చెవాట్లు పెట్టింది ఎవరికి, అట్లు కాదు మీరు తిన్నది పేపర్లు అని. అంటే అంత హడావుడిలో ఉంటున్నారు. కాబట్టి ఈ కలియుగంలో వాళ్ళకి భోజనం ఎలా చేయాలో చెప్పిన వాడు ఆయనే కదా. నాయన నిశ్శబ్దంగా భోజనం చెయ్యి, 2 కాళ్ళకి మధ్యలో చేతులు పెట్టుకు భోజనం చెయ్యి. భోజనం చేస్తున్నప్పుడు మాత్రం ఎవరి జోలికి వెళ్ళకు, అన్నీ మర్చిపోయి అన్నాన్ని పరబ్రహ్మ కింద భావించు. యాతయామం గతరసం, కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన శ్లోకం తెలుసు కదా మీకు. యాతయామం అంటే ఒక జాము గడిచిన తర్వాత, దాదాపు 3.5 గంటలు గడిచిన తర్వాత ఆహారం మళ్ళీ తినద్దన్నాడే. ఒక అన్నం వండాం, కుక్కర్లోనో లేకపోతే గిన్నెలోనో పెట్టుకు అన్నం వండాక ఒక 3.5 గంటలు గడిచాక అన్నం చూడండి సార్ మీకు ఎలా ఉంటుందో, బిగుసుకుపోతుంది, అందులో ఉన్న రసం తగ్గిపోతుంది. వండినప్పుడు మరీ వేడిగా తినకుండా ఒక 10 నిమిషాలు అయ్యాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అన్నం తింటే అందులో ఒక రసం ఉంటుంది, ఆ రసాన్ని స్నిగ్ధత్వం మృదుత్వం అంటాం. ఈ రసం కడుపులో గడితే మనిషికి ఎంతో ఆరోగ్యం. అందుకే వండి కొద్దిగా వెచ్చగా ఉన్న సమయంలో అన్నం తినేవారు, దానికి కవోష్ణం అని పేరు. ఉష్ణం, మందోష్ణం, కవోష్ణం, ఇవన్నీ ఉష్ణాల్లో తేడాలు. మందోష్ణం అంటే మరీ కొద్దిగా వెచ్చగా ఉండదు, అసలు అలాగే వెచ్చకుండా ఉండకుండా ఉండదు అన్నమాట, బాగా చల్లారిపోవడానికి ముందున్న వెచ్చదనాన్ని మందోష్ణం అంటాం. కవోష్ణం అంటే నులివెచ్చన అన్నమాట. చిన్నపిల్లలకి కొంచెం వెచ్చగా ఉన్న పాలు పడతారే వాటికి ఏమని పేరు, కవోష్ణం అని పేరు. ఇలా ఉష్ణాల్లో చాలా తేడాలు ఉన్నాయి. కవోష్ణంగా ఉన్నటువంటి అన్నం తింటే ఆరోగ్యానికి మంచిది. జాము గడిచిన తర్వాత ఆ చల్లారిపోయిన అన్నం దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ సర్ది పెట్టిలోంచి బయటికి తీసి మళ్ళీ వేడి చేసి ఓవెన్లో ఏమిటో దాని పేరు తెలియదు కానీ అది ఏదో డివైన్ బాక్స్లో తయారైంది మనకి, అందులో పెట్టి వేడి చేసి తింటే ఇప్పుడు అది విషం అవుతుంది. ఒకసారి వండిన అన్నం మళ్ళీ వేడి చేస్తే విషం అవుతుంది. అందుకని నాయన యాతయామం, జాము గడిచిన తర్వాత ఉన్న ఆహారం తినకు. గత రసం, ఆహారంలో రసం లేకుండా బండ మారిపోయిందని కూడా తినకూడదు. అన్నం మెతుకులు మెతుకులు అయిపోయిందో లేకపోతే రొట్టి పాడైపోయిందో ఒక రకమైన వాసన వస్తున్న ఆహారాలు ఇలాంటివి తినకూడదు. పూతి అంటే దుర్వాసన, కొద్దిసేపు పోయాక అన్నం కానీ లేకపోతే ఈ కూరగాయలు కానీ పచ్చళ్ళు కానీ వాసన వస్తాయి. ఆఖరికి ఇడ్లీ పిండి కూడా ఎక్కువసార్లు ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీస్తే ఒక రకమైన నిద్రపోసం వస్తుంది. ఆ వాసననే ఇష్టపడి పిజ్జా అనే పేరుతో తిని బొజ్జలు తెచ్చుకుంటారు చాలామంది. దాంతో మీకు ముందర లచ్చబోతుంది కాబట్టి ఎదురు చూస్తానండి, పిజ్జా చూస్తేనే సరిగ్గా పక్కన తింటున్న వాడు ఎవడో చూస్తే అది విచిత్రమైన వాసన. అంటే మన వాడు పూర్వం వాసన వచ్చివి ఆ పెట్ట డబ్బాలో పారేసిందని వీళ్ళు అమ్ముతున్నారు. దానికి ఎంత డబ్బులు ఖర్చు పెడతారు, అది కావాలంటే నేనేం పెడతాను మీకు శుభ్రంగా ఆ డబ్బులు పెట్టి కాసేసిన కాశీలో పేటలో పెట్టుకోవచ్చు. ఎందుకు చెప్తానంటే పూతి అంటే వాసన వస్తున్న ఆహారం తినద్దు. పర్యూషితము అంటే ఏమిటనమాట, తల వెంట్రుకలు పడినా, చీమలు పడినా, దామలు పడినా, గోళ్ళు పడినా, ఒక్కోసారి ముక్కు నుంచి చెవిడి కారిపోయి అన్నాల్లో వాటిలో పడిపోయినా, వీటన్నిటికీ కలిపి పర్యూషితము అంటే ఏవైనా చెత్తాచెదారం పడిన దూషితమైన ఆహారం. ఎంగిరి చేతితోటే కంచం పుచ్చుకుని అలా వడ్డించుకోవడానికి మనకి మనం పెడతామే బఫే అంటున్నామే, ఆ బఫే కూడా అంతా పర్యూషితమే. ఎందుకని వీడు ఆ కుడి చేతితోనే అన్నం తింటాడు, ఆ చేతితోటే పళ్ళెం పట్టి కడతాడు, మళ్ళీ ఆ చేతితోటే ఎడం చేతిలో పట్టుకుని వడ్డించుకుంటాడు. ఈ చేత్తో ఎంతమంది కొట్టిస్తాడో, అలా మాట్లాడుకుంటూ తింటున్నంతసేపు మన ఉమ్మంతా అందులో పడుతూ ఉంటుంది, ఆ గిన్నెలో పడుతూ ఉంటుంది, అందులో వీడు చేతికి కారిపోతున్న పులుసుతో పాటు ఆ వడ్డించుకుంటాడు, ఇదండి ఆ పులుసులో పడుతుంది, ఆ పులుసు రుచిగా ఉందని మనం తింటున్నాం. ఈ దరిద్రం పర్యూషితం. ఇలా చెబుతున్నందుకు మీరేమనుకోవద్దు, ఉన్నది ఉన్నట్టుగా బద్దలు కొట్టినట్టు చెప్పాలి. ఎందుకంటే అది చెబితే కానీ మీకు అసలు అర్జునుడు తీర్థయాత్రల విశేషం తెలియదు. ఈ దూషితమైన ఆహారం, కలుషితమైన ఆహారం, రకరకాల ఎంగిళ్లతో కూడిన ఆహారానికి పర్యూషితం అని పేరు. ఈ ఆహారం తినకూడదు. కట్వాంబల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష్ణ విదాహిన, ఇవన్నీ భగవద్గీత శ్లోకాలే పిల్లలకు. అందుకే ఆ శ్లోకాలు వచ్చేలా చేయండి, వాళ్ళ చేత బాగా వల్లి వేయించండి, వారి చేత కంఠస్థం చేయించండి. నేను చూశాను మీ పిల్లలకి చాలా తెలివితేటలు ఉన్నాయి. బహుశా ఇక్కడికి వచ్చాక వాళ్ళల్లో తెలివితేటలు పెరిగాయా, లేక తెలివితేటలు ఉన్నవాళ్ళు ఇక్కడికి రాబట్టి వాళ్ళ పిల్లలకి ఇంకా తెలివితేటలు వచ్చాయో తెలియదు. కానీ నేను మాత్రం మాట పద్యంలో చెప్పాను,
అచటనున్న మెరికల్ అమెరికా వచ్చుట అమెరికాకు ఎంత ఖ్యాతి వచ్చి అని అక్కడ ఉన్న మెరికల్ అంతా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఈ మెరికలు ఇక్కడికి రావాలి, దీనికి అమెరికా అక్కడ ఉన్న అమెరికా అని పేరు అనమాట. ఆ మెరికలన్నీ ఇక్కడ చేరి కాబట్టి ఈ పిచ్చాడికి తెలియట్లేదు కానీ H1 visa ఎక్కువ ఇండియా వాళ్ళకి ఇస్తే ఈ దేశం చాలా బాగుపడుతుంది. ఈ ఉన్న వాళ్ళ వల్లే ఎంత బాగుపడుతుంది అంటే ఇంకా మంచి వాళ్ళు వస్తే ఎంత బాగుపడుతుందో. తగలబడకుండా చేయాలన్నా తగలబెట్టాలన్నా మన వాళ్ళ వల్లే వచ్చింది. కాబట్టి మంచి మెరికలు ఈ మహాత్ముల యొక్క పిల్లలు సాధకులు. ఇక్కడికి వచ్చే వాళ్ళలో కొంతమంది సాధకులు ఉన్నారు, సందేహం లేకుండా. ఇలాంటి వీరంతా సాధకులు. మీ సాధకులు పిల్లలకు కూడా మీ లక్షణాలే ఇస్తారు. ఇంట్లోంచి బయటకి అడుగు పెడితే కాలు భగవద్ ధ్యానం చెయ్యండి అన్నారా లేదా? అప్పుడు ఆ పిల్లలు ఆ భగవద్ ధ్యానం చేస్తున్నారా లేదా? పిల్లలకి చక్కగా సంగీతం నేర్పుతున్నారు, వీణ నేర్పుతున్నారు, లలితా సహస్రనామం వంటి నేర్పుతున్నారు. ఇవన్నీ నేర్చుకోవటం వల్ల వీళ్ళకి తెలియకుండానే ఏదో తెలియని అవ్యక్త ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానికి పరబ్రహ్మం అని పేరు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్తు. ఆనందం అంటే పరబ్రహ్మం. ఈ పరబ్రహ్మానందం కలగాలంటే భగవద్ధ్యానం వల్ల కలిగేటటువంటి ఆనందం నిత్యం పొందాలంటే భగవద్గీతలో ఉన్న శ్లోకాల వంటివి పిల్లలకి బాగా నాలుక మీద నర్తించేలా చేయాలి. జిహ్వాగ్రం మీద ఉండాలి. నిద్రట్లు లేపి పిలిస్తే వాళ్ళు అప్పచెప్పేలా ఉండాలన్నమాట. అలా చేయడం వల్ల లాభం ఏమిటనమాట? ఓహో మనం ఇలా ఆహారం తినాలి, మనం ఇలా నిద్రపోవాలి, ఇలా పడుకోవాలి అని తెలుస్తుంది. దానివల్ల ఎప్పుడూ ఆరోగ్యమే మనకి. వేళ తప్పకుండా అన్నం తినండి అన్నాడు ఆయన. ఇప్పుడు డాక్టర్లు అదే కదని చెప్పేది. రోజు ఒక సమయం నిర్దేశించుకుని అన్నం తింటే కడుపులో గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. నిద్ర సమయం చూసుకుని నిద్రపో, అప్పుడు నీకు ఆరోగ్యం బాగుంటుంది. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడు? కటు ఎక్కువ కారం తినపో. అసలు కారం లేకపోయినా మరి ప్రమాదం. ఉట్టి చప్పిడి మిరపట్లు వేసుకుని తిని బావ రామచంద్ర కొన్ని చోట్ల మిరపట్లు చేస్తారు. ఒక్క మిరపకాయ ముక్క ఉండదు అందులో, ఎంత ఉప్పు ఉండదు. ఆ చప్పిడట్టు అక్కడ పెట్టి దాంట్లో చట్నీ కూడా చప్పిడిది పెడితే తిని తిని వీడిలా పిచ్చాడు అయిపోతాడు. కాబట్టి అందులో కొంత కారం ఉండాలట, అలాగే ఎక్కువ ఉండకూడదట. అంటే ఏది ఎంత ఉండాలో అంత ఉండాలన్నమాట. ఎక్కువ కారం తినకు, అసలు లేకుండా ఉండదు. ఆ అమ్మల ఎక్కువ పులుపు తినకు, లవణ ఎక్కువ ఉప్పు తినేయకు. అలాగే అసలు ఉప్పు లేకపోయినా ప్రమాదం. అత్యుష్ణ బాగా వేడిగా ఉన్న పదార్థాలు తినదు. బాగా చల్లగా ఉన్నది ఐసు వేసుకుని అసలో పక్కన సరే చచ్చిపోతుంటే మంచు గడ్డలు వేసుకుని దాంట్లో నీళ్లు పోసుకుంది అయితే ఏమవుతాడు వాడు? పిశాచంలో తేలవుతాడు, శరీరంలో పారిపోతుంది. వాడు రాత్రి పూట చీకట్లు వస్తూ ఉంటే ఓహోహో అని డ్రాపుల సినిమా చూసినట్టు ఉంది. అందువల్ల అది ప్రమాదమే. అందుకని అత్యుష్ణ అతిశీతల రోక్షణ తీక్ష్ణ విదాహిన అన్నాడు ఆయన. బాగా దాహం పుట్టించే పదార్థాలు కూడా తినకూడదు. ఆహారం ఇంత జాగ్రత్తగా స్వీకరిస్తే ఆరోగ్యం బాగుంటుంది, బుద్ధి బాగుంటుంది, క్రూరత్వం తక్కువగా ఉంటుంది, చూపించవలసినప్పుడు సోరత్వం చూపిస్తారు. ఇవన్నీ కృష్ణ పరమాత్మ మనకి నియమాలుగా చెప్పాడు. అటువంటి కృష్ణుడు చెప్పిన మాట అన్ని జాతుల వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడే మాటలు చెప్పాడు కాబట్టి ఆయన ఏమయ్యాడనమాట? జగద్గురువు అయ్యాడు. శంకరుడు చెప్పిన మాటలు అందరికీ ఉపయోగపడుతున్నాయి కనుక జగద్గురు అయ్యాడు. నా గ్రంథం తప్ప తక్కిన గ్రంథం చదివినవాడు చంపేయండి, మా మతం జోలికి రాని వాడు అందరినీ బాంబులు పెట్టి తెలుసుకునేలో చంపేయండి అంటే అప్పుడు వాడు జగద్గురు ఎలా అవుతాడు? వాడు జగత్కు బరువు అవుతాడు కాని వాడు. కాబట్టి లోక కంటకులు లోక ద్రోహులు ఇప్పుడు గురువులు కాలేరు. గురుస్థానంలో ఉన్నవాడు ఏం చెబితే అది ఎందుకు చెయ్యాలంటే వాడు చెప్పింది ఎల్లవేళలా మనకు ఉపయోగపడుతుంది. అలాంటి మాటలు పురాణముల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించాడు. శ్రీమన్నారాయణుడు స్వయంగా ఇవ్వడుకొని తాను భూలోకంలో రకరకాల రూపాలలో అవతరించి మానవులారా నేనే ఈ రూపంలో శాస్త్రములనే పేరుతో లేక పురాణములనే పేరుతో మీకు కొన్ని సందేశాలు ఇస్తున్నాను, వాటిని మీరు ఆచరిస్తే ఇహం పరం రెండు ఉంటాయని చెప్పాడు. అలా భగవంతుడు 22 అవతారాలు ఎత్తి మానవులు ఏం చెయ్యాలో లోకానికి సందేశం ఇచ్చాడు. ఆ 22 అవతారాలలో ఒక అవతారం వేదవ్యాస మహర్షి. వేదవ్యాసుడు విష్ణువు యొక్క 22 అవతారాల్లో ఒక అవతారం. విష్ణువుకి మొత్తం 22 అవతారాలు ఉన్నాయి. కేవలం 10 అవతారాలు కోసమా? 10 అవతారాలు బాగా ప్రసిద్ధికి ఎక్కాయి, కానీ అసలు అవతారాలు మొత్తం 22. ఆ 22లో నారదావతారం, వ్యాసావతారం, కపిలావతారం ఇవన్నీ ఉన్నాయి. అందులో వ్యాసుడు ప్రత్యేకంగా ఎందుకు అవతరించాడు? శాస్త్రాలు లోకానికి ఇవ్వడానికి, ప్రజలకి ఆచరణ ఇవ్వడానికి. ప్రజలు కొన్ని పనులు తప్పక ఆచరించి తాము సుఖించి లోకాన్ని సుఖపెట్టడం కోసం ఆయన అవతరించాడు. అందుకే వ్యాసో
నారాయణో హరిహి. వేదవ్యాసుడంటే సాక్షాత్తు నారాయణుడు, విష్ణుమూర్తి ఆ రూపంలో అవతరించాడు అని మనకి భాగవతం చెబుతోంది, భారతం చెబుతోంది. అటువంటి వేదవ్యాస మహర్షి మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సందేశాన్ని మనకి కథారూపంలో అందించాడు. వేదవ్యాసుడు అందించిన కథకి ఇతిహాసము అని పేరు. ఇతి అంటే ఈ విధముగా, హ ఆస ఉన్నది. ఇతి హ ఆస కలిస్తే ఇతిహాస అవుతుంది. అంటే ఇది ఇలాగే ఉన్నది. ఆస అంటే ఉన్నది అండి, హ అంటే ఇలాగే, ఇతి అంటే ఇది, ఇది ఇలాగే ఉన్నది అని చెప్పడానికి ఇతిహాసం అని పేరు. ఎందుకంటే ఇతిహాసం అంటే అదే అర్థం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను తప్ప నేనేం కల్పించలేదు. కల్పించారని మీరు అనుకుంటే అది మీ భ్రమ అని చెప్పాడు. మనకి మనకు అనుమానం రావచ్చు, ఏమంటే ఇందులో ఉన్న చాలా విశేషాలు ఇప్పుడు భూలోకంలో దొరుకుతాయని. ఎందుకు తరగ, ఆనాడు ఉన్నటువంటి విజ్ఞానం అది, ఈ రాడున్న విజ్ఞానం ఇది. దానికి ఉదాహరణ, ఇక్కడెక్కడో నేను ఈ డెమాయిన్లో కూర్చొని ఇండియాకి జీమెయిల్ అనే పేరుతో టిక్ టిక్ అని కొట్టి అలా ఒక్క సెంటర్ కొట్టగానే క్షన్ శబ్దం వస్తుంది, వెళ్ళిపోతుంది సెంటర్స్లో. ఇక్కడెక్కడో కూర్చుని టిక్ నొక్కగానే అక్కడికి టక్కుని వెళ్ళిపోవటంలా. అలాగే ఆ రోజుల్లో వేదవ్యాస మహర్షి తన శరీరమును సెకండ్స్లో ఇలా విఘటితం చేసేవాట. అంటే ఏమిటి, ఒక మనిషి సాధకుడైతే కొన్ని ఉపాసనలు చేస్తే వాడి శరీరం ఇలా మిడుకు మిడుకులాడే చిన్న చిన్న అడుగుల కింద విడిపోతుంది. అంటే మనిషి మనిషి కింద ఉండగానే అలా విడిపోతాడు. మీరు సినిమాలో చూసారా, ఇలా అడుగుల కింద విభజింపబడుతుంది వాడి శరీరం. అది వ్యాసాదులు చేసిన పని అది. ఈ అణువులు కింద విభజింపబడినవి గాల్లో కలిసిపోయి సెకనులో నూరో వంతు కంటే తక్కువ కాలంలో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అణువులు అతుక్కుపోతాయి. అందుకే విఘటితమవుతుంది, సంఘటితమవుతుంది. శరీరం ఇలా ముక్కలు ముక్కలు కింద అయిపోయి మళ్ళీ ఆ ముక్కలు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి అతుక్కుంటాయి. దానికే అదృశ్యకరణి అని పేరు. ఇలాంటి ఎన్నో శక్తులు ఆ రోజుల్లో వాళ్ళు